శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు, పవిత్రమైన మన భారతదేశం కర్మభూమి, దీనిలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, దానిలో ముఖ్యంగా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతి, ద్వారావతి, ఇలాగా మోక్షదాయకమైనటువంటి సప్తసంఖ్యాకమైనటువంటి నగరాలు ఎన్నో పెనవేసుకుని ఉన్నాయి. దీనిలో ఒక ఆరు ఉత్తర భాగంలో, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. వాటన్నిటినీ స్వామివారు ఆయా సమయాల్లో వివరించారు. ఇక దక్షిణ భారతంలో ఉన్నటువంటి కాంచీపురం గురించి వివరిస్తూ ఉన్నారు ఈనాటి భాగంలో. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున స్వామివారు 17వ భాగాన్ని ముగించే ముందు, కాంచీపురం అంటే సామాన్యమైనటువంటి క్షేత్రంలాగా తలచలేము, ఇది అన్ని విధాలా చాలా ముఖ్యమైనటువంటి స్థలము అని తెలియజేశారు. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు వరదరాజస్వామి అని, వరదరాజస్వామి గురించి ప్రతి శ్రీవైష్ణవ ఆలయంలో ప్రతి శ్రీవైష్ణవులు ప్రతి నిత్యము వారి వారి గ్రహాల్లో మంగళాశాసనం చెప్పుకుంటూ ఉంటారు. అస్తు శ్రీ స్థన కస్తూరి వాసనా వాసితోరసే శ్రీ హస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. ఇది అలాగనే భగవద్ రామానుజుల వారి లేత వయస్సంతా గడిచింది ఇక్కడే, సిద్ధాంత ప్రవక్తులుగా వారు మారింది ఇక్కడే, సన్యసించాలని సంకల్పం కలిగింది వారికి ఇక్కడే, ఇలాగా ప్రసిద్ధి పొందినటువంటి ప్రదేశమని, శ్రీమాన్ అన్నంగరాచార్య స్వామివారు ఇక్కడి వారే అని, సప్తమోక్షపుళ్ళలో కాంచీనగరం ఒకటి, శైత్యపీఠాల్లోనూ శైవస్థానాల్లో కూడా ఇది స్థానం కలిగింది అన్నారు. ఆ తర్వాత ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. సావధాన చిత్తులై ఆలకించండి. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. చేనేత పనిలో ప్రపంచ ప్రసిద్ధిని పొందింది ఈ నగరం. అంటే కాంచీపురంలో చేనేత పనిలో ప్రసిద్ధి పొందినటువంటి నగరం. పురాతన సంస్కృత వాంగ్మయంలో ఒక శ్లోకం కనిపిస్తుంది మనకి, పుష్పేషు జాచి పుష్పేషు జాజి పురుషేషు విష్ణు నారేషు రంభ నగరేషు కాంచీ అని. చాలా ప్రసిద్ధి పొందినటువంటిదే. అంటే పుష్పాల్లో జాజి పుష్పం, పురుషుల్లో విష్ణువు, స్త్రీలలో రంభ, ఎంత ఉత్కృష్టలో. అలాగనే కాంచీపురం కూడా చాలా ఉత్కృష్టమైంది అన్నారు. ఇక మద్రాసుకి నైరుతి భాగంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. 2-3 లక్షల జనాభా ఉండొచ్చు, 100 కొద్దీ ఆలయాలు, ఒకప్పుడు వేలల్లో ఉండేవట. కాంచీపురం, ఇది 3 పదాలు కలిగిన ఊరు, అంటే బ్రహ్మగారు విష్ణువుని పూజించిన నగరం అని అర్థం. బ్రహ్మగారు బ్రహ్మాండమైన యజ్ఞం చేశారట ఒకనొకసారి, దానికి సరస్వతీదేవే విఘ్నాలు కల్పించిందట. ఆ విఘ్నాలు విష్ణువు కృప వలన తొలగిపోయాయట. అది ప్రధానంగా ఈ నగర విశేషం. నగరంలో ఉండే చాలా స్థలాలు ఇదే కథతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మగారి యాగశాలని ముంచేయటానికి నదీ రూపంలో సరస్వతి వచ్చిందట, అదే వేగవతీ నది అంటారు. ఈ ఊరేమి అంత బాగుండదు, ఆలయాల దర్శనానికి అనే ఇక్కడికి రావాలి, లేదా పట్టుచీరలు కొనుక్కోవడానికైనా ఇక్కడికి రావాలి అంతే. చేనేత పట్టయితే కాంచీపురం, మిల్లు నేత పట్టయితే వారణాసి అంటే కాశీ అని కదా లోకంలో ప్రసిద్ధి. 7-9 శతాబ్దాల్లో ఇది పల్లవుల రాజధాని. చోళ విజయనగర నాయక వంశాలు కూడా పరిపాలించాయి. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల క్రితం పతంజలి వ్రాసిన మహాభాష్యంలో ఈ కాంచీనగర ప్రశస్తి వస్తుంది అంటే ఎంత విశేషమో ఆలోచించండి. ఆయా కాలాలలో పరిపాలించిన రాజులు స్వయంభూగా అవతరించిన విష్ణువు ఆలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా శివాలయాలను కూడా బాగా ప్రోత్సహించారు. ఒకనాటి కాలంలో 10,000 శివలింగాలు ఉండేవట. బహుశా శైవ వైష్ణవాల మధ్య అనవసర తగువులు, అన్వాంటెడ్ డిస్పెర్చర్స్ ఉండేవేమో ఒకనొక కాలంలో అని అనిపిస్తోంది. నగరమంతా విష్ణుకంచి శివకంచి అని 2 భాగాలుగా విడదీయడం చూస్తే నగరపు ఉత్తర శివార్లు సబర్బన్ శివకంచి, తూర్పు శివర విష్ణుకంచి ఉంటాయి. ఆలయాల నిర్మాణంలో, శిల్పాల ఏర్పాట్లో శైవ వైష్ణవ అభిమాన పరిపాలకులు విపరీతంగా పోటీలు పడ్డారని అనిపిస్తుంది. అందులో కొంత అనారోగ్యకరమైన పోటీ కూడా చోటు చేసుకున్నదనే చెప్పాలి. తమ తమ ఆలయ ప్రాసాదాల చేరువలో ఉన్న ఇతర మతపు నిర్మాణాలని క్రమంగా తమ ఆలయంలో భాగంగా చేసుకోవడమో నాశనం చేయడమో జరిగి ఉండాలని స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ స్థల పురాణాలలో కాలక్రమేణా అతిశయాలు కూడా చోటు చేసుకున్నాయని అంటారు. ఏది ఏమైనా ఆధ్యాత్మికత పొంగి ప్రవహించినా ప్రవహిస్తున్నా ప్రవహించబోయేటువంటి నగరం మాత్రం ఇదే. బౌద్ధ జైన నిర్మాణాలు కూడా విపరీతంగా ఉండేవట. కానీ శైవ వైష్ణవ ధాటికి తల వంచి తగ్గిపోయాయట. నగరపు దక్షిణ భాగంలో కొద్దిగా జైన ఆలయాలు కనిపిస్తాయి ఈనాడు. కంచి కామాక్షికున్న ప్రసిద్ధి నగరంలో శైవ వైష్ణవాల ప్రాధాన్యాన్ని ప్రశ్నిస్తున్న శాక్తేవులకి చాలా బలాన్ని కలిగిస్తుంది. అయితే కామాక్షీదేవి ఆరాధనలు వైదిక విధానంలో జరుగుతూ ఉండడం ప్రత్యేకంగా గమనించదగిన విషయమే. ఇలా మొత్తం మీద చాలా మతాల వారు మాదంటే మాది అనుకునే కాంచీపురాన్ని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాం. ఇక్కడ ఒక మాట వ్రాయక తప్పదు. ఇదంతా దక్షిణ దేశం, వైష్ణవ సంప్రదాయం అధికంగా ఉన్న ప్రాంతం. అందుచేత సంప్రదాయబద్ధమైన పదాలు పేర్లు ఒక విస్తృతంగా వాడక తప్పదు. అయితే కొంత వివరిస్తూ సాగుతాను. 31/2002 సాయంకాలం కాంచీపురం చేరుకున్న మేము శ్రీమాన్ ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారి మనవలు, భాగవతోత్తములు, సౌమ్యులు, సులభులు, స్నేహశీలు అయినటువంటి వారు శ్రీమాన్ రాజహంస స్వామివారు వారిని కలిసి పెరుమాళ్ల సేవలకి పురుషకారాన్ని సహాయాన్ని అర్థించాం. అడిగినదే తడువుగా మహాభాగ్యం అంటూ అంగీకరించారు వారు. ఈ పరస్పర సంభాషణలన్నీ అయిన తరువాత చీకటి పడిపోయినప్పటికీ తొలుత అష్టభుజ సన్నిధికి వెళ్ళాము. పేయాళ్ళవార్లు ఈ స్థలాన్ని గజేంద్ర మోక్ష స్థలంగా వర్ణించారుట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్పూర్లో జరిగిందంటారు కదా ఈ గజేంద్ర మోక్షం. మరి ఇక్కడ కూడా అంటే ఈ అష్టభుజ పెరుమాళ సన్నిధిలో కూడా జరిగిందా ఏమిటి ఇలా చూపిస్తున్నారే అని కాస్త ఆశ్చర్యం వేసిన సమాధానంగా కల్పభేదం అని కానీ ఆళ్ళవార్లకి పెరుమాళ్ళు మన పునః దర్శింపజేసిన స్థలమని కానీ స్వీకరించవచ్చు అని సమర్థించుకున్నాం. ఇంకా అర్చకులు రావడానికి ఆలస్యం ఉన్నదని లోపలికి వెళ్ళి పెరుమాళ్ళ సేవ వెంటనే అవదని అక్కడి వారు చెప్పగా అక్కడి నుంచి బయలుదేరాం. అష్టభుజస్వామి సన్నిధిలో మనవాళ మహాములు 1 సంవత్సర కాలం వేయించేసి ఉండి శ్రీభాష్య కాలక్షేమం సాయించారు అని మన రాజహంస స్వామివారు చెప్పారు. అందుకే ఈ సన్నిధిలో వారు జ్ఞానముద్రతో వేయించేసి ఉన్నారని చూపించారు. పొయ్యాళ్ళవార్లు అవతరించిన సరస్సుని కూడా సేవించాం. ఇదిగో ఇది యథోక్తగారి సన్నిధికి పక్కగా ఉంది. కాస్తంత శుభ్రంగానే ఉంచుతున్నారని తృప్తిపడ్డాం. అక్కడి నుండి విళాక్కొళి అంటే దీపప్రకాశకర్ సన్నిధికి వెళ్ళాం. ఇది వేదాంత దేశకుల వారి అవతార స్థలం. చతుర్ముఖ బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయన మీద అప్పటికే ఏదో కారణంగా ఆగ్రహించి ఉన్న సరస్వతీదేవి ఆ ప్రాంతాన్నంతటినీ చీకటితో నింపేసిందట. బ్రహ్మ ప్రార్థన మీద పెరుమాళ్ళు తన ప్రకాశంతో తిరిగి మామూలు స్థితిని తెచ్చారట. అలా ప్రకాశించిన స్థలమే ఈ దీపప్రకాశర్ సన్నిధి. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. దీపప్రకాశర్ సన్నిధి ఉన్న ప్రాంతమంతా గతంలో తూప్పిల్ అనేటువంటి ఒక గ్రామం. ఈ తూప్పిల్ గ్రామం నుంచే కొందరు భాగవతోత్తములు తూర్పు ఆంధ్ర వారిని అనుగ్రహించడం కోసం వేంచేశారు కొన్ని శతాబ్దాల క్రితం. వారి సంతతే ఈరోజు అధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించి ఉంది. మన ఆచార్య పరంపర వారందరూ కూడా అక్కడి వారే. ఈ సన్నిధిలో వేదాంత దేశుల వారు చాలా తేజస్సుతో వేయించేసి ఉన్నారు. వారి తిరువారాధన హయగ్రీవమూర్తిని కూడా మనం సేవించుకోవచ్చు. వారి అవతార స్థలం ఇదే. వరదరాజస్వామి సన్నిధిలో తెప్పోత్సవం జరుగుతోంది అని దానిని సేవించడానికి పరుగులెత్తాం. చెప్పాలంటే రాజహంసస్వామి వారి నడకని అందుకోవాలంటే మేము పరిగెత్తాల్సిందే. ఏనుగు నడక, గుర్రం పరుగు సమానం అంటారు కదా, అలా ఉంది. మధ్యత్రోవలో యథోక్తకార సన్నిధి పెరుమాళ్ళు శేషవాహనం మీద పొరపాటులో సేవ సాయించారు. మా వద్ద కూడా ఆగి అనుగ్రహించి ముందుకు వేయించేశారు. తెప్పోత్సవం తర్వాత అనంత సరస్సులో అద్భుతంగా వరదరాజస్వామి వారికి ఈ తెప్పోత్సవం జరుగుతున్నది. ఈ సరస్సు మన ఆలయ ప్రాకారంలోకి అడుగుపెట్టగానే ఎడమ చేతి వైపు కనిపిస్తుంది. అంటే అనంత సరస్సులో వరదరాజస్వామి వారికి తెప్పోత్సవం జరుగుతుంది. అది ఎక్కడో లేదు, ఈ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే కనిపిస్తూ ఉంటుంది ఎడమ చేతి వైపు. చుట్టూ నారసింహాది నాలుగు సన్నిధులు ఉన్నాయి. వరదరాజస్వామి, పెరుందేవి తాయారులు విడివిడి వాహనాల మీద అనంత సరస్సుకి ప్రదక్షిణంగా వేయించేశారు. నాలుగు సన్నిధులు దగ్గర కొద్ది కొద్దిసేపు ఆగి భక్తులను అనుగ్రహిస్తూ సరస్సులోకి, నావలోకి ప్రవేశించారు. చాలామంది భక్తులు కిటకిటలాడిపోతూ ఉన్నారు. అయినా నిత్యకైంకర్యపరుడైన రాజహంసస్వామి వారి పురుషకార ప్రభావంగా నావలోకి వేయించేసే ముందర పెరుమాళ్ళు, తాయారులు కూడా మా కోసం కాసేపు ఆగి శఠారిని అనుగ్రహించి అర్చకముఖంగా కుశల ప్రశ్నాదులు వేసి ముందుకు సాగారు. అదొక అద్భుతమైన అనుభవం. వారి సౌశీల్యానికి అదొక పరాకాష్ట. సౌరభ్యగుణ నిర్వచనం, ఆ క్షణాలు కదలకుండా కాలం ఆగిపోయి ఉంటే ఎంత బాగుండేదో. ముందుగా నావలోకి పెరుమాళ్ళు వేంచేసి నావని నిరీక్షించి అమ్మవారి కోసం సైగ చేస్తారు. వీరు ప్రవేశించగానే నౌకావిహారం, తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. వేల కొద్దీ విద్యుత్ దీపాలతో మెరిసిపోయే ఆ దృశ్యం చూసి తీరవలసిందే. ఏడు మార్లు సరస్సులో చుట్టూగా విహరించి ముగిస్తారు ఉత్సవాన్ని. ముందుగా తాయారులే ఒడ్డికి వస్తారట. ఆ తర్వాత పెరుమాళ్ళు వేయించేస్తారు. ఉత్సవం పూర్తిగా చివరి వరకు ఉండలేదు. మేము తిరిగి మద్రాసు బయలుదేరాం. అష్టభుజస్వామి సన్నిధికి వెళ్ళడానికి ముందరే రాజహంసస్వామి వారి ఆహ్వానం మీద నంబిళ్ళగారి సన్నిధికి వెళ్ళాం. అంటే ప్రతివాది భయంకర అండంగరాచార్య స్వామివారు వేయించేసి ప్రజలందరినీ ఇదివరకు అనుగ్రహించిన మఠం అది. చాలా విశాలమైందే. 1939లో ఆ స్థలం తీసుకున్నారట వారు. అప్పటికే వైష్ణవ శాఖల మధ్య పరస్పరం ఉండే అభిప్రాయ భేదాల వలన కొంత ఇబ్బంది పడేవారట. కానీ క్రమంగా సర్దుకొని స్థిరపడ్డారుట. ఈనాటికి ఆ అభిప్రాయ భేదాలు, భయాలు ఆలయంలో అంతో ఇంతో లేకపోలేదని ఒక వార్త కూడా ఉంది. సరే, అన్నంగరాచార్య స్వామివారి తిరువారాధన పూజ గదిలో నంబిళ్ళగారు, వడక్కు త్రివీధి పెళ్ళయ్యవారు, పెరియవాచ్యాం పెళ్ళయ్యవారు కూడా వేంచేసి ఉన్నారు. వీరందరూ వైష్ణవ ఆచార్య పరంపరలో చాలా ప్రముఖ స్థానం వహించినవారు. అన్నంగరాచార్య స్వామివారి మఠం, నంబిళ్ళగారి సన్నిధి అనే రెండు పదాలు పర్యాయ పదాలైపోయాయి. అవును, మరి అన్నంగరాచార్య స్వామివారి ప్రవచనం నంబిళ్ళగారి వాగ్ధాటిని తలపించేదట. వారి తిరువారాధనలో వేంచేసి ఉన్న ఆండాళ్ అర్చామూర్తి వైలక్ష్యాన్ని విస్తారంగా చెప్పారు రాజహంసస్వామివారు అంటూ శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయాలని మళ్ళీ రేపటి రోజున గుణానుభవం చేసుకుందాము. అడియన్ రామానుజదాస. ఇలా శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ ఆ కాంచి వరదరాజ పెరుమాళ్ల యొక్క దివ్య కృపాకటాక్ష విశేషాలు కలుగుగాక. అడిగేం రామానుజదాస.